ലോകരക്ഷണ കോസം കിരിയെത്തിന ഹരി കരി സരശിജമുകുളമെത്തുകത്തി ത്രിഭുവന ശങ്കര കരുടൈ ഗോവർദ്ധന ഗിരിയത്യൻ ചക്കനൊക്ക കേലൻ ലേലൻ. പൂർവം വരാഹാവതാരംലോ ഭൂമണ്ഡലാന്നേ പൈകെത്തിനവാടായന. വരാഹരൂപంలో కోరల మీద భూమి నిలబెట్టాడు. ఎంత భూమిని మోసిన వాడికి భూమి మీద ఉన్న ఒక కొండ మొయ్యడం లెక్క అన్నట్లుగా ఆయన మూడు లోకాలకి శుభం కలిగించడం కోసం ఒక చేతితో, అది కూడా కుడి చేతితో, పర్వతాన్ని అలా పైకి పెకలించి ఎత్తాడు. కొండ పైకి లేవగానే ఆ కొండ కింద మంచి గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి పొడిగా ఉంది. ఈ కొండ మీద నుంచి నీళ్లు చుట్టుపక్కల కడతాయి కానీ గోతిలోకి రావు. అలాంటి ఏర్పాటు చేసి ఇప్పుడు వాళ్ళకే చూశాడు. రండి రా తండ్రి, రమ్ము తల్లి, వ్రేతలు రారండు. అమ్మా నాన్న, ఓ వ్రేతలారా, అంటే ఓ గొల్లపిల్లలారా, అందరూ కూడా ఈ గోతిలో వచ్చారండి. గర్తక్ష్మాతలమున నుండు. ఇప్పుడే నేను కొండ పెకలించి పైకెత్తాను. ఆ కొండ కింద గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి వెచ్చగా ఉంటుంది. ఆ గోతిలో కూర్చుని హాయిగా మీరు సుఖంగా ఉండండి, మిమ్మల్ని రక్షిస్తాను. రండి రండి, బయట ఉంటే భయంకరమైన వర్షం వల్ల మీరు దెబ్బతింటున్నారు, కనుక వర్షం వల్ల ఏ ఇబ్బంది లేకుండా ఈ గోతిలో చేరండి అనగానే వాళ్ళంతా హడిలిపోయి ఒక్కడూ లోపలికి రారు. ఎందుకంటే బయట ఉంటే వర్షానికి తడిస్తే తడుస్తాం, కానీ తీరా ఈ కొండ కిందకి వెళ్ళామంటే కృష్ణుడు కుర్రాడు, ఇంత చేసి 7 ఏళ్ళ కుర్రాడు కదా, పొరపాటున ఇలా అన్నాడు అనుకోండి, డామ్మని కొండ పడితే అడుగున అందరం అప్పచ్చి అయిపోతాం, సమాధి అయిపోతాం అని ఎవడికోడికి భయం. ఎంత భక్తి ఉన్నా లోపల కొంచెం భయం కూడా ఉంటుంది. సంపూర్ణ శరణాగతి అంటే అంత తేలిక. గురుగారు మీరు ఏం చెబితే అదే చేస్తూ ఉంటారు, కానీ బయటికి వెళ్ళాక వాడు చేసే పని వాడే చేస్తాడు. ఎక్కువ లోకంలో సహజ లక్షణం అది. ఇప్పుడు ఒక్కడూ రాకపోతే కృష్ణుడు కనిపెట్టాడు. ఓహో, వీళ్ళు కొంచెం జంకుతున్నారు అనుకుని వాళ్ళకి ధైర్యం చెప్పాడు అనమాట. వెంటనే ఏమన్నాడు, బాలుండీతడు కొండ దొడ్డది మహాభారం భుసైర్యం పగాజాలండోయని, దీని క్రింద నిలువన్ శంక్యం పగాబోలదు ఈ శైలాంభోనిధి జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడీ క్రిందన్ ప్రమోదంబున. బంధువులారా, మీ బాధ మీ భయం నాకు అర్థమయ్యింది. కుర్రాడు చిన్నవాడు, బాలుడు ఈతడు, వీడేమో చిన్న కుర్రాడు. కొండ చూస్తే చాలా పెద్దది, బరువైనది. ఎంత బరువు మొయ్యలేడేమో, మధ్యలో మనడెత్తి మీద పారేస్తాడేమోనని మీరు భయపడుతున్నారు. అలా భయపడవలసిన అవసరం లేదు, శంకించొద్దు. మీకు ఒక నిజం చెబుతున్నాను వినండి. ఈ కొండే కాదు, ఈ కొండలతో, గుట్టలతో, సముద్రాలతో, నదులతో, వనాలతో ఉన్న భూమండలం వచ్చిన మీద పడ్డా నా కేలు అలా అల్లాడదు, అంటే చెయ్యి అలా కదలదు. కనీసం రవ్వంత కూడా జంకదు. మాయిదాది మన చేతులు ఎటువంటివి? అక్కడ దీపం వెలిగించడానికి కర్రొచ్చుకుంటేనే చెయ్యి వణికి వచ్చేస్తుంది మనకి. ఆ దీపం అంటించడానికి గంట అడుతుందా లేదా మీ అందరికీ? అంటే చేతులు వణుకుతున్నాయి. నా చెయ్యి మాత్రం అలా అల్లాడదు. కాబట్టి నిశ్చింతగా బంధులార నిరుడి క్రిందన్ ప్రమోదం పునన్, ఈ కింద హాయిగా ఉండండి. నేను చూశాను నిన్నో మొన్నో పాపం, ఎవడు కూడా దీపం వెలిగించడానికి రావడం, ఈ కర్ర ఎత్తడం. ఆ కర్రలో వణుకుతూనే ఉంటుంది, ఆ దీపం అంటుకోదు. ఈలోపు మొత్తం ప్రమాదం అంటుకుంటుంది. మనకి సహజంగా కొంత నర్వస్ వీక్నెస్ అని ఒకటి ఉంటుంది. శ్రీకృష్ణుడికి నర్వస్సే లేదు, మళ్ళీ ఆ సిస్టమే లేని వాడికి వీక్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత అద్భుతమైన పద్యం అండి. అందుకని కేలు అల్లాడు, చెయ్యి అలా ఊగదు, కనీసం ఆకు కదిలినట్టు కూడా కదలదు. నిశ్చింతగా కొండ కింద ఉండండి అనగానే ఇక వాళ్ళు ఆనందపడిపోయారు. బయట ఉంటే పిడుగులు పడుతున్నాయి, భయంకర వర్షధార, ఎలాగో ఎక్కడైనా చేస్తాం, తేడా వస్తే ఎక్కడైనా చేస్తాం, కానీ కృష్ణుడిని నమ్ముకుంటే చావం అని ఒక నమ్మకం తెచ్చుకుని మళ్ళీ ఆ కొండ కిందకి చేరారు. కింద కూర్చున్నారు. 7 అహోరాత్రములు ఏకధాటిగా సప్తాహం, అక్కడ కూడా పూర్తిగా సప్తాహం అనమాట. ఇంకా మన సప్తాహంలో మధ్యాహ్నం పూట వెళ్ళి పడుకోవడాలు ఉంటాయి, అక్కడ కొండ కిందే కూర్చున్నారు. ఆ 7 అహోరాత్రులు కూడా, రాత్రి పగలు కూడా, వాళ్ళందరూ అలా కృష్ణుడు చూస్తూ ఉండిపోయారు. ఇంద్రుడు వర్షం కురిపిస్తూనే ఉన్నాడు, ఈయన చేత్తో కొండను అలా పట్టుకునే ఉన్నాడు, కింద ఉన్నవాళ్ళు సుఖంగా ఉన్నారు. చిత్రం ఏంటంటే ఈ 7 రోజులు కృష్ణుడి ముఖం చూస్తూ ఉండడం వల్ల వారెవరికి ఆకలి లేదు, దాహం లేవు, కాలకృత్యాలు అసలు లేవు. ఉపన్యాసం వింటున్న వాళ్ళు మధ్య మధ్యలో అలా లేచి పెడుతూ ఉంటారే, ఆ ఇబ్బందులు కూడా వాళ్ళకి లేకుండా హాయిగా ఉంది. అది పరమేశ్వర అనుగ్రహం అంటే. ఈ విధముగా అత్యంత సుఖంగా ఆయన అనుగ్రహంతో అక్కడ కూర్చున్నారు వాళ్ళు. ఈలోపు పైనుంచి ఆయన వర్షం ఇంకా 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 రెచ్చిపోయి కురిపించాడు. అయినా కృష్ణుడు చేత్తో అలా పట్టుకునే ఉన్నాడు. హరిదోర్దండము కామ గొప్ప శిఖరంబు ఆలంబి ముక్తావళు పరగంజారెడు తోజ బిందువులు గోపాలాంగనాభంగ హాసరుచుల్ రత్న చెయ్యంబుగా గోపాలాంగనాభంగ హాసరుచుల్ రత్న చెయ్యంబుగా అచల ఛత్రంబు శోభిల్లే తద్గిరిభిద్వర్మద భంజియై జలధరాక్లిన్న ప్రజారంజియై. కృష్ణుడు ఒక గొడుగు పెట్టేట వాళ్ళకి వర్షం పడకుండా ఒక గొడుగు పెట్టాడు. గొడుగుకి ఏముండాలి? ముందు ఒక కర్ర ఉండాలిగా. గొడుగులను ఉండేవి పూర్వం చెక్కతో తయారు చేసిన గొడుగులు ఉండేవి, తాటాక్ గొడుగులని. వాటికి మధ్యలో కర్ర పెట్టేవారు. ఇప్పుడు అంటే ఐరన్ రాడ్లు పెడుతున్నారు, ఏదైనా మధ్యలో కర్ర ఉండాలి. శ్రీకృష్ణుడి యొక్క చెయ్యి ఉన్నదే ఆ చెయ్యే కర్ర. హరిదోర్దండము కామ. ఇంకా పైన చుట్టూతో గొడుక్కి కావలసినటువంటి విచ్చుకున్నటువంటిది కావాలి కదా, గొప్ప అంటారు దాన్ని. తాటాక్ అయితే చుట్టూతో తాటాక్ వెళ్తారు, గొడ్డ అయితే ఇలా పైకి ఎత్తగానే గొడ్డ విచ్చుకుని ఉంటుంది. ఆ విచ్చుకున్న గొప్ప ఎవరు అంటే శిఖరంబు, పర్వత శిఖరమే దానికి చుట్టూతో ఉన్న గొడ్డ అన్నమాట. పూర్వం గొడుగులకి ముత్యాలు ఉండేవి, రత్నాలు కూడా ఇలా వేళ్లాడగట్టేవారు. అందుకే బలరాముడు కానీ లేక కృష్ణుడు కానీ ధర్మరాజు కానీ పెడుతూ ఉంటే ముత్యాలు గొడుగులు పెట్టేవారు. ఇప్పటికి కూడా వెంకటేశ్వర స్వామివారికి ముత్యాలు గొడుగులు పెడతారు, ముత్యాలు రత్నాలు వేళ్లాడుతూ ఉంటాయి గొడ్డకి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గొడుగుని చేత్తో పట్టుకున్నాడు, ఆ చెయ్యేమో కర్ర, శిఖరమే గొబ్బ. పైనుంచి కిందకి వర్షపు నీరు బొట్లు బొట్లుగా పడుతున్నాయి. ఆ వర్షపు బొట్లు ఏమిటనమాట, ముత్యాలు. వర్షపు బిందువులు కిందకి పడుతున్నవి, ముత్యాలు పడుతున్నట్టుగా ఉన్నాయన్నమాట. ఆలంబి ముక్తావళు పరగంజారెడు తోయ బిందువులు, వర్షపు నీరే ముత్యాలు. ఇంకా రత్నాలు ఏమిటి? ఆ కింద కూర్చుని ఉన్నారు ఆడవాళ్ళంతా గోపికలు, వాళ్ళు చాలా అందంగా ఉండేవారు. వాళ్ళు నవ్వుతున్నారట, వాళ్ళ యొక్క నవ్వులే రత్నాలు. నవ్వితే నవరత్నాలని సామెత అలా పుట్టిందనమాట. గోపాలాపన అంగనాపాంగ హాసరుచులు, ఆ నవ్వుతో కూడినటువంటి కాంతి రత్న చెయ్యంబుగా నవరత్నాలు అయ్యాయి. అంటే అంత చక్కగా నవ్వాలి. నవ్వడంలో కూడా నవ్వితే ఓహో రత్నాలు ఇలా ఉంటాయా అనిపించేలా ఆడవాళ్ళు నవ్వాలి తప్ప విషపు నవ్వు నవ్వకూడదని శాస్త్రం. దాన్ని బట్టి అద్భుతంగా నవ్వుతున్నారు వాళ్ళు. ఆ నవ్వులు ఆ కాంతియే రత్నాలు. శ్రీకృష్ణుడి చేతిలో గొడుగులాగా గోవర్ధన పర్వతం శోభిల్లింది. అది చూడడానికి ఎలా ఉందన్నమాట, జలధరాక్లిన్న ప్రజారంజియై, మేఘముల చేత నానా బాధ పడుతున్నటువంటి గోపాలకులకేమో ఆనందం కలిగించిందిట. అది గోపాలకులకి ఆనందం. ఇదే సమయంలో ఈయనకి ఆనందం కలిగిస్తే ఇంకోటికి బాధ కలిగించాలిగా. ఎవరికి బాధ? గిరిభిద్వర్మద భంజియై, కొండల్ని కూడా పేల్చేశాను నాకు ఈ కొండో లెక్క అని అహంకరిస్తున్న ఇంద్రుడికి మాత్రం గర్వమంతా కర్వమైపోయింది. ఈ కొండ ఆయన చేత్తో పట్టుకుంటే పిల్లవాళ్ళకి గోపికలకి గోపాలకులకి అండ వాడికి మాత్రం వాడి మొహం మండేలా చేసిందనమాట. ఇంద్రుడి అహంకారం మొత్తం నాశనమయ్యింది, వీరికి మాత్రం ఆనందం కలిగించింది. ఇలా ఎన్నాళ్ళు తా వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా బట్టెనాభీలా భ్రచ్యుత దుశ్శిలా సహిత గోపీ గోప గోపంతికి, 7 రోజుల పాటు వలకేల దాల్చి. మళ్ళీ ఇక్కడ ఇంకోసారి చెప్పాడు, వల అంటే కుడి, డాపల అంటే ఎడమవైపు, వలపల అంటే కుడివైపు. వలకేల దాల్చే కుడి చేత్తు ధరించేట, మహాభయంకరమైన పిడుగులతోటి వర్షధారలతోటి ఉరుములతోటి మెరుపులతోటి భయపడుతున్నటువంటి మహానుభావులైన గోపికలకి గోపాలకులకి పిల్లలకి ఇబ్బంది లేకుండా కుడి చేత్తు అలాగే పట్టుకున్నాడు ఆయన. బాలుండాడుచు నాతపత్రమని సంభావించి, పైగా ఆ పట్టుకోవడం కూడా ఎలా ఉంది, పిల్లవాడు సరదాగా ఒక పువ్వులు గుత్తి గుచ్చుకుని ఆ పువ్వులు గుత్తిని నెత్తి మీద పెట్టుకుని ఈ పువ్వు గుత్తే నాకు గొడుగు అన్నట్ట. పువ్వులు గుత్తిని పట్టుకోవడం పెద్ద కష్టమా? అలా ఒక పూల గుత్తి, అది కూడా మామూలు పూలు కాదు, అడవి పూలు కొన్ని మరీ కోమలంగా ఉంటాయి. శిరీష వృక్షం అని ఉంటుంది, దాని పువ్వులు చాలా కోమలంగా ఉంటాయి. ఆ పువ్వులు గుత్తి పట్టుకున్నంత తేలికగా పట్టుకున్నట్టు ఈ కొండనాయన, మరీ బొత్తిగా గడ్డిపరక కంటే చులకనగా ఉంది ఆ కొండ, అలా హాయిగా పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు చూచాడు ఆయన ఇంద్రుడు, విసిగిపోయాడు. కురిపించి కురిపించి వర్షం, ఆయనకి నీరసం వచ్చింది, వీళ్ళకి మాత్రం నీరసం లేదు, వీరరసమే. అందరూ కూడా కృష్ణుడి పొగుడుతున్నారు, ఆకలి దప్పికలు లేకుండా ఉన్నారు. ఎంతో పూర్వం ఇళ్లలో ఉన్నప్పటికంటే ఇప్పుడే బాగుంది, నన్ను అడిగితే ఇంట్లో కంటే ఇల్లు కంటే గుడి పదిలం అది విలాసాల నిలయం అన్నట్టుగా ఉంది వాళ్ళకి. హాయిగా ఈ కింద కూర్చుని గోతిలో హాయిగా ఏ ఇబ్బంది లేకుండా ఈతి బాధలు లేకుండా గోతిలో ఉన్నారు. ఆయన విసిగిపోయాడు, ఎందుకు వచ్చింది ఇది, ఈ కుర్రాడు ఎవడో చాలా విచిత్రంగా ఉన్నాడు, కొరకరాని కొయ్యైపోయాడు, వీణేమీ చేయలేకపోతున్నాం, నేను దెబ్బ కొడితే కొండలు పగిలిపోవాలి, ఇవాళ ఎంత వర్షం కురిపించినా ఈ కొండ మీద నుంచి ఒక రాయి కిందకి విరిగిపడదేమి, కొండ మీద నుంచి మట్టి జారదు, ఒక చెట్టు పడదు. నిజానికి మీరు ఒకసారి ఆలోచించండి, వర్షానికి కొండరాళ్ళు దొల్లుతాయి, చెట్లు పడిపోతాయి, ఇబ్బంది రావాలి, కానీ చిత్రం అసలు ఆ కొండ మీద నుంచి ఒక్క రాతి ముక్క కూడా కిందకి రాలేదు, ఒక్క చెట్టు పడదు, ఏ కష్టమూ లేదు ఆ కొండకి. ఈ కొండని ఎంత బండలా మార్చినా ఈ కృష్ణుడు ఎటువంటి వాడో సుమా, వీడెవడో విచిత్రమైన వాడు అనుకుని ఆ మేఘాలు మరలించుకుని వెళ్ళిపోయాడు. ఆయన గిరిభేది కూడా విసిగిపోయి మేఘాలు వెళ్ళి వెనక్కి తీసుకుపోయాడు. పాప ఆయనకి అప్పటికైనా గుర్తుకు రావాలి కదా, ఈయనని నేను ఇంతకు పూర్వం ప్రార్థిస్తే భూలోకంలో పుట్టిన శ్రీమన్నారాయణుడు ఈ మహానుభావుడు అనుగ్రహంతో మేము ఈ పదవులు పొందుతున్నామనే ఊహ రాలేదు. అదే అజ్ఞానం, అహంకారం వల్ల, రజోగుణం వల్ల ఆయనకి అసలు ఆ ఊహే రాలేదు. ఏమైతేనే విచిత్రం అనుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక వర్షం తగ్గిపోయింది, వర్ష ధారలు కూడా తగ్గాయి, ప్రవాహాలు తగ్గాయి, నేల కొంచెం ఎండిందనుకోగానే కృష్ణుడు పిల్లలకేసి, తల్లులకేసి, తండ్రులకేసి, పెద్దవాళ్ళకేసి, స్నేహితులకేసి చూశాడు. ఇక రండి, మీరందరూ బయటికి రండి. ఉడిగెన్ను గాలియు వానయు వడిచెడెన్నదులెల్ల వరదలిగిరే కొండడుగున నుండక బయటకు వెడలుడు. గాలి తగ్గింది, వాన తగ్గింది, నదులలో ఉన్న ప్రవాహము తగ్గింది, ఇంక కింద ఉండవలసిన అవసరం లేదు, అందరూ బయటికి రండి, మీ మీ ఇళ్ళకి వెళ్ళండి అన్నాడు. అక్కడ ఇళ్ళు ఎక్కడున్నాయి, అవన్నీ ఎప్పుడో కొట్టుకుపోయాయి కదా అన్నారు ఒకళ్ళు. కొంతమంది మధ్య మధ్యలో ప్రశ్నిస్తూ ఉంటారుగా వాళ్ళ తెలివితేటలతో. అలాగే పాపం ఒక ఆవిడ, ఎక్కడున్నాయండి తిండి, ఎక్కడుంది ఇళ్ళు, ఎక్కడున్నాయి అంది. అప్పుడు కృష్ణుడు చిరునవ్వులవి, అసలు కొట్టుకుపోతేగా ఇళ్ళు అటు చూడండి అన్నాడు. చూస్తే ఆశ్చర్యం చెప్పనా, ఈ 7 రోజులు వర్షానికి కొట్టుకుపోయిన ఇళ్ళేమి కొట్టుకుపోలా, ఎవరి ఇళ్ళు అలాగే ఉన్నాయి, ఎవరి పశువుల పాకలు అలాగే ఉన్నాయి, తిండి అలాగే ఉంది, అన్నీ అలాగే ఉన్నాయి. అది ఆయన అనుగ్రహం. ఆయన అనుగ్రహం అంటే తిండికో లెక్క, ఇళ్ళకో లెక్క. పరమేశ్వరుడు 7 రోజులు చేత్తో గొడుగులో పట్టుకుని కొండని వాళ్ళని రక్షించిన వాడికి ఇవన్నీ ఇవ్వడం పెద్ద లెక్కటండి, నిమిషాలలో అన్నీ వచ్చి పడిపోయాయి. వాళ్ళు ఆశ్చర్యపోయి కొండ కింద నుంచి బయటకు వచ్చారు. ఎవరి ఇళ్లల్లో వాళ్ళు మళ్ళీ చేరారు, తమ తమ దూడల్ని ఆవుల్ని పట్టుకుపోయారు. ఎవరికి వాళ్ళు కృష్ణుడిని తెగపొగుడుతూ ఆశ్చర్యపోయి, నంద ఏం కుమారుని కన్నవయ్యా, కంటే ఇలాంటి కొడుకుని కనాలి, మాకు ఉన్నారు పరికిమాల కొడుకులు, అబ్బబ్బబ్బ ఏం మహిమ ఏం మహిమ, కళ్ళు తెరవని పసిపిల్లవాడై పోతన చనుబారు తాగి దాన్ని చంపాడు. 7వ జన్మదినోత్సవం నాటికి ఆయన ఇప్పుడు 7వ సంవత్సరం సరిగ్గా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన లీలలు, 1, 2 సముద్రంలో కెరటాలు చేసిన లీలలు చూపించాడు. జన్మ నక్షత్రం నాడు శకటాసురుణ్ణి భంజించాడు, 3 నెలల పాపడి తృణావర్తుణ్ణి చంపాడు. మహాభయంకరమైన, అతి భయంకరమైన 2 కొండల్లాంటి చెట్లని, యమలార్జునాల్ని ఒక్క దెబ్బకి కూల్చి కింద పారవేశాడు. వత్సాసురుణ్ణి చంపాడు, బకాసురుణ్ణి చంపాడు, అఘాసురుణ్ణి చంపాడు, కాళింది ఒడుగులో ఉన్నటువంటి కాళీయుణ్ణి శిక్షించాడు, సోదరుడి ద్వారా ధేనుకుణ్ణి, ప్రలంబుణ్ణి సంహరింపజేశాడు. ఇన్ని మహిమలు సామాన్యుడు చేయగలడా? కార్చిచ్చు తాగి భయంకరమైన అగ్నిజ్వాలలు అడవిని గమ్మితే ఆ అగ్ని అంతా తాగి మనల్ని రక్షించి మళ్ళీ మన ఇంట్లో చేర్చాడు. ఈ పని సామాన్యుడు చేయగలడా? కార్చిచ్చార్చుపటుత్వము నేర్చునే నరుడొకడు, నేడు నీ కొడుకిదే కార్చిచ్చార్చుపటుత్వము నేర్చి మనల్ని రక్షించే ఇతండజుడో హరియో నిటలాక్షుండో. ఆనాడు అడవిలో కాళీయుణ్ణి వర్తించాక రాత్రికి రాత్రి అడవంతా అంటుకుపోతే ఆ అంటుకుపోతున్న అడవిలోంచి రక్షించడానికి మొత్తం అగ్ని తాగేశాడు ఆయన, మనల్ని రక్షించాడు. వీడు మనిష కాదు కాదు, బ్రహ్మదేవుడో శివుడో విష్ణువు అయి ఉంటాడు, ఇతడు మాత్రం సామాన్య మానవుడు అయి ఉండడు. ఓ నందగోపవల్లభ
నందగోపవల్లభ నీ నందనుడాచరించు నేర్పరితనముల్ మానవులకు శక్యంబులే మానవులకు శక్యంబులే మానవ మాత్రుండె నీ కుమారుడు తండ్రి
తండ్రి నందగోపవల్లభ నీ కుమారుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తున్న గొప్ప గొప్ప పనులన్నీ ఆలోచిస్తే ఇవి సామాన్యులు చెయ్యగలరా? అతడు చేసిన ఈ మహిమలు, ఈ గొప్పతనాలు, ఈ రక్షణ విధులు సామాన్యుల వల్ల కాదు, మానవులకు శక్యంబులే, మానవుల వల్ల కాదు. అయినా నీ కొడుకు మానవ మాతృడు కాదని అర్థమైపోయింది. మానవ మాతృండే నీ కుమారుడు తండ్రి, మానవ మాతృడా కాదు కాదు. ఇతడెవడో మహానుభావుడు, కారణజన్ముడు. అప్పటికీ ఇంకా వాళ్ళు ఏదో కారణజన్ముడు అనుకుంటున్నారు తప్ప సర్వలోకేశ్వరుడిని మాత్రం వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు అన్నాడు నందుడు, ఇతడు నారాయణ సమానుడు అని ఇతను పుట్టినప్పుడు పేర్లు పెట్టడానికి వచ్చిన గర్గాచార్యుల వారు మన కులపురోహితులు చెప్పారు. బహుశా ఇతడు ఎవరో మహానుభావుడు, కారణజన్ముడు, లోకరక్షకుడు అయి ఉంటాడు. ఇతడు అతను సామాన్యుడు కాదు. ఏమో, ఏ పుట్టలో ఏ బాగుందో, నా కొడుకు కాబట్టి నేను పొగడలేను అన్నాడు ఆయన. ఈ విధంగా అందరూ మళ్ళీ ఇళ్లలో చేరి కృష్ణుడిని ప్రశంసించుకుంటూ సుఖంగా ఉండగా పాపం అక్కడ ఇంద్రుడు ఇంట్లో కూర్చుని ఖిన్నుడైపోయాడు. ఏమిటి కుర్రవాడి మహిమ అని బాగా ఆలోచించగా నారదుడు చెప్పాడు, ఓ అరి వెర్రాడా, మీరంతా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయమని శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే ఆ మీ నాయకుడు సమస్తలోకేశ్వరుడు జగన్నాథుడు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణుడు సహిష్ణుడు జిష్ణుడు విష్ణుడు ఈ చిన్ని కృష్ణుడిగా పుట్టాడు, అది మీకు తెలియక ఆయనతోటే యుద్ధానికి వెళ్ళావు అనగానే ఎంత పొరపాటు చేశాను, నా దైవాన్ని, నా నాథుణ్ణి, నా లోకేశ్వరుణ్ణి పరీక్షించబోయానా, ఇంత కండకావరమా నాకు అనుకుని వెంటనే తన తల్లిని వెంటబెట్టుకుని బయలుదేరాడు. అమ్ముంటే కృష్ణుడు కొంచెం తొందరగా పరవశుడవుతాడు. అందుకని, ఎందుకని, ఆ తల్లి సామాన్యురాలు కాదు, పూర్వం కృష్ణుడికి తల్లి అదితి. పూర్వజన్మలో వామనావతారంలో కృష్ణుడిని కన్నది, అందుకని ఆవిడ్ని కూడా వెంటబెట్టుకుని ఇంద్రుడు కృష్ణుడు ఉన్న బృందావనానికి వెళ్ళాడు. అప్పుడు కృష్ణుడు ఒక్కడే బృందావనంలో గోవర్ధన పర్వతం పక్కన ఒక చోట కూర్చుని ఉన్నాడు. కాలి మీద కాలు వేసుకుని మురళి వాయించుకుంటున్నాడు కృష్ణుడు. అక్కడికి వచ్చేసాడు ఇంద్రుడు. ఎలా వచ్చాడనమాట, తన తల్లితో కలిసి వచ్చాడనమాట. ఆపై ఆకాశ మార్గంలో నారదాది దేవతల్ని వెంట పెట్టుకొచ్చాడు. ఇంకా కూడా కామధేనువు కూడా వచ్చాడు, కామధేనువుని వెంట పెట్టుకొచ్చాడు. ఎందుకంటే కృష్ణుడికి ఇప్పుడు అభిషేకం చేయాలి, అభిషేకం చేయాలంటే ఆవు పాలు కావాలి, అందుకని కామధేనువుని కూడా వెంట పెట్టుకొచ్చాడు. అహంకారాన్ని విడిచిపెట్టి ఇంద్రుడు తన పరివారంతో తల్లితో అందరితో వచ్చి శ్రీకృష్ణుడి పాదాల మీద తన కిరీటాన్ని పెట్టి నమస్కరించాడు. కన్ని ఇంద్రుడు మృక్యను దినకర నిజ కిరీట దీధితి చేతన్. ఆ క్షణమే ఇంద్రుడు శ్రీకృష్ణుడి యొక్క చిన్ని చిన్ని కాళ్ల మీద తన తల పెట్టి నమస్కరించాడు. ఆ తల పెట్టినప్పుడు ఏమైందనమాట, ఆయన తల మీద అద్భుతమైన కిరీటం ఉంది, ఆ కిరీటానికి నవరత్నాలు ఉన్నాయి, ఆ నవరత్నాలు సూర్యకాంతిలో ధగ 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 మెరిసిపోతున్నాయి, ఈ మెరిసిపోతున్న నవరత్నములతో కూడిన కిరీట కాంతులు శ్రీకృష్ణుడి పాదాలని మరింత మెరిసేలా చేస్తూ ఉండగా సాష్టాంగపడి నమస్కరించేశాడు. ఆ పాదాలు ముని హృదలంకరణంబులు, మునుల యొక్క హృదయాలకు అలంకారాలు. అంటే మునులు రోజు శ్రీకృష్ణుడి పాదాలు మనస్సులో పెట్టుకుని శ్రీకృష్ణ నీ పాదాలు మా హృదయంలో ఉంచుకుని నమస్కరిస్తున్నామని స్తోత్రం చేస్తారు. మునుల హృదయములకే అలంకారాలట. సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్, ఒక్కసారి నమస్కారం చేసిన వారికి, సాష్టాంగ నమస్కారం చేసిన వారికి ఆ క్షణమే అభయమిచ్చి అనుగ్రహించే పాదాలవి. అటువంటి పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలు. ఆ పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసి తలపెట్టి మొక్కాడు ఆయన. ఆ తర్వాత, తండ్రి సమస్తలోకేశ్వర, అజ్ఞానంలో పడ్డాను, పదవి ఉండడం వల్ల విర్రవీగాను, అహంకరించాను, నీ మహిమ తెలుసుకోలేకపోయాను, నా గర్వం తొలగించడం కోసం నువ్వు యజ్ఞం ఆపావనే విషయం గ్రహించలేక నా యజ్ఞాన్ని ఈ గొల్లవాళ్ళు ఆపేశారని అహంకరించి కుంభవృష్టి కురిపించి నీకు నీ వాళ్ళకి చాలా కష్టం కలిగించాను, నన్ను క్షమించు. అప్పుడప్పుడు నువ్వు మాలాంటి వాళ్ళకి కండకావరం తొలగించకపోతే ఈ లోకాలు నశిస్తాయి. నా వంటి వెర్రివారిని, నా వంటి వెర్రివారిని శ్రీవల్లభ నీవు శాస్తి చేసితివే నిన్ కావరము విడిచి పెద్దల త్రోవల జరుగుదురు.
ఎంత గొప్ప మాట అండి ఇది. నా వంటి వెర్రివాళ్ళని ఎందుకు వెర్రివాటైనా? పదవి ఉందని అహంకరించడం వల్ల. ఈ పదవులు, డబ్బులు, సంపదలు ఇవన్నీ నిజంటండి. పదవిలో ఉన్న కాసేపే తప్ప అది పోయాక మనకి విలువేం లేదు. మంచి ఆఫీసర్లు కూడా, కలెక్టర్లుగా చేసిన వాళ్ళు కూడా, లేక గొప్ప గొప్ప ఉద్యోగాల్లో రిటైర్ అయ్యాక వాడు మొహం ఆఫీసులో ఎవడ చూడ చూడండి మీరు. అందుకని ఏమన్నారు, అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య సౌభాగ్యములు. బతికున్నప్పుడు విలువ ఉన్నాక చచ్చాక ఎలా విలువ ఉండదో. వన్స్ రిటైర్ అయ్యాక ఎంత ఆఫీసర్నైనా వీళ్ళు పట్టించుకోరు. వాడు మొహం అప్పుడు బతికున్న రోజుల్లో నాకు లీవ్ ఇవ్వలేదు అని తిట్టుకుంటారు పైగా పక్కన వచ్చి మనం చూస్తూనే ఉన్నాగా. కాబట్టి అధికారం పోయాక ఆ వ్యక్తి యొక్క సౌభాగ్యం మనకి తెలుస్తుంది. అందుకని నేను ఏమంటున్నాడు, అధికారం ఉన్నప్పుడు వెర్రివాళ్ళమై అది శాశ్వతం అనుకుంటాం మేము, అదే మాకున్న వెర్రి. అటువంటి వెర్రివారిని ఓ శ్రీవల్లభ, లక్ష్మీవల్లభ, నువ్వు తగిన శాస్తి చేస్తే ఆ కండకావరం విడిచిపెడతాం మేము. కావరము విడిచి పెద్దల త్రోవల జరుగుదుము మేము. పెద్దల మార్గంలో, మంచి మార్గంలో, సన్మార్గంలో నడుచుకుంటాం. నువ్వు నాకు శిక్ష బాగా వేశావు, నా అహంకారం పోయింది, నన్ను రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థించగా శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు. నాయనా ఇంద్ర, నిన్ను పడగొట్టడం చాలా తేలిక, కానీ నువ్వు నా భక్తుడివి, నీకు ఇంద్ర పదవి ఇచ్చాను గనక ఆ పదవి పూర్తయ్యేదాకా నేనేమీ చేయకూడదు. ఇక మీదటైనా ఈ అహంకారాన్ని విడిచిపెట్టు. సమస్త లోకాలకి ఈశ్వరుడైనప్పటికీ అహంకారం ఎక్కువైపోతే ఆ ఈశ్వరత్వం నశిస్తుంది. కాబట్టి ఇక మీదట సద్బుద్ధితో ఉండు, నా ఆజ్ఞ చేయుచుండు, నీ అధికారంబునందు నిలువుము. నువ్వు ఈరోజు నుంచి నా ఆజ్ఞని పరిపాలించు, నీ అధికారంలో శాశ్వతంగా ఉండు. సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు. ఇంద్ర పదవి వచ్చిందని ఆ డబ్బుకి ఆ భోగాలకి లొంగి మదం పొందకు. శ్రేయమ్ములు కలుగు నీకు శతకరిగమన. తెల్ల ఏనుగెక్కు తిరిగే, ఐరావత వెక్కి తిరిగే ఇంద్ర, నువ్వు కనుక వినయంతో ఉంటే నీకు శ్రేయం కలుగుతుంది. వినయం విడిచిపెడితే అవినయం గనక వచ్చిందా నీకు ప్రమాదం వస్తుంది అనగానే క్షమించమని మళ్ళీ మళ్ళీ సాష్టాంగపడి అమ్మతో కలిసి అప్పుడు ఆయన ఆ మహాత్ముడిని పూజించాడట.